ప్రాణం వినడం అంటున్నావు, మూడవది దంపతులు కలిసి ఉండడం, నాలుగవది పిల్లల యొక్క వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడటం. ఈ నాలుగు కళలే కాకుండా తక్కిన 12 కళలు కూడా మా ఇంట్లో ఉండాలంటే మేమేం చెయ్యాలి అన్నారు దేవతలు. ఈ మాటే వేదవ్యాసాదులు అడిగారు. అప్పుడు ఆయన ఎవరు తెలుసా, భక్తితో మీరు ఒక గురువుని ఎన్నించుకోండి, ఆ గురువు చెప్పిన ఈ మాటలన్నీ తూచే తప్పకుండా చేయండి, గురువు గీచిన గీటు దాటకండి. రోజు నిద్రపోతున్నప్పుడు, మళ్ళీ నిద్ర లేచినప్పుడు, నిద్రపోయే ముందు, నిద్ర లేచే ముందు, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, గురు ధ్యానం చేయండి. గురువు అన్యన్న విద్యతే, ఈ కలియుగంలో గురువు కంటే గొప్ప దేవుడు మరొకటి లేడు. గురువుని ఇలా భక్తితో తలుచుకునే వాడి ఇంట్లో ఈ మిగతా 12 కళలు ఉంటాయి, ఇంకెన్ని అందులోనే ఉన్నాయన్నాడే. ఇప్పుడు ఈ గురువు, ఈ 12 కళలతో ఉన్న గురువు ఎక్కడెక్కడ ఉంటాడు? మళ్ళీ 12 కళలతో ఉన్న గురువుని తలుచుకుంటే చాలు అనుకున్నాం కదా. గురువుని తలుచుకుంటే పరమాత్మ యొక్క తక్కిన 12 కళలు వస్తాయి. ఈ 12 కళలు మన దగ్గర ఉండాలంటే, అంటే గురువు యొక్క కటాక్షం కావాలంటే ఏమి చెయ్యాలి? మళ్ళీ గురువు గారు అస్మాటు వచ్చి డెమైన్లో కూర్చోడు కదా, 5-6 రోజులు కూర్చుంటేనే తలప్రాణం తక్కువస్తుంది. 5వ రోజునేమో 5 కంటే 6 లేట్గా రాగలుగుతున్నాం మనం. అదే రేపు పొద్దున ఆదివారం అయ్యేసరికి కొంచెం 10 ముందే వస్తాం అనుకోండి. సోమవారం కూడా ఉండేసరికి, సోమవారం కదండి, ఇది వీకెండ్ కాదు కదండి, నేను ఉంటామన్నా 7 దాటాక చూద్దామని అంటాం. అంటే మీరు ఏదో భక్తులు కాబట్టి వెంటాడి వస్తారు కదా, అది చోట్ల సాగవు కదా. ఇంత ఖచ్చితంగా 5 వచ్చే మహానుభావులు, సిన్సియర్ ఫెలోస్ మీరా కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎన్ని చోట్ల ఉంటారని మనం నమ్మలేము. అందువల్ల గురువు ఉన్న చోట, గురు భక్తి ఉన్న చోట 12 కళలు ఉంటాయి. కానీ ఈ గురువు నిత్యం ఎలా ఉంటాడు? గురువు కొన్ని ప్రదేశాల్లో ఉన్నట్ట, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉంటాడు? తీర్థయాత్రల్లో గురువు ఉన్నాడు. తీర్థయాత్ర అదొక గురువు, దానం మరొక గురువు, వ్రతం గురువు, హరిస్మరణ మరొక గురువు, ధర్మం ఒక గురువు, దీక్ష అంటే నేను ఈ పని మొదలు పెట్టాక ఈ పనిని ఎప్పుడు విడిచిపెట్టను అని ఒక కఠోర నియమం పెట్టుకున్నారు. మా పిల్లలకి మేము శ్లోకాలు చెప్పిస్తాం అని ఒక కఠోర నియమం పెట్టుకున్నారు వీరు, అదొక దీక్ష. మా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో భగవద్ధ్యానానికి దూరం చేయమని పెట్టుకున్నారు, అదొక దీక్ష. మేము అటు సూర్యుడు ఇటు పొడిచినా ప్రతిరోజు భగవంతుడికి ఒక నమస్కారం చేయకుండా, ఒక స్తోత్రం చేయకుండా కాలు ఇంటిలో నుంచి బయటికి పెట్టము అని ఒక నియమం పెట్టుకున్నారు, అదొక దీక్ష. ఈ దీక్షల్లో కూడా గురువు ఉన్నాడు. అందుకని గురువు అనేక ప్రాంతాల్లో ఉంటాడట. సత్యం, ధర్మం, దీక్ష, దానం, తీర్థయాత్ర, అర్చన, నిత్య శ్రవణం, పారాయణ, వీటన్నింటిలో గురువు ఉంటాడు. ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీ ఇంట్లో నిత్యం మీ గురువు ఉన్నట్టే. మీ గురువు ఉంటే భగవంతుని 12 కళలు మీ ఇంట్లో ఉన్నట్టే. 12 కళలు మీ దగ్గర ఉంటే ఇక మిగతా 4 కళలు బయట పొందడం పెద్ద కష్టం ఉందండి. తద్వారా మొత్తం షోడశ కళాప్రపూర్ణుడైన పరమాత్మని మనం పొందగలుగుతాం. అందుకని భగవంతుడిని పొందడానికి ఇన్ని మార్గాలు చెప్పి ఇందులో ఒక మార్గంగా తీర్థయాత్ర చెప్పారన్నమాట. ఇందాక మీకు చెప్పారు కదా, ఒక్క మార్గం తీర్థయాత్ర. అందుకని అర్జునుడు వాళ్ళు మాట అనుకున్నారంటే ఆ మాట నిలబెట్టుకున్నారు. అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు గురు సమానులైన మహానుభావులు, కొంతమంది పండితుల్ని, పురోహితుల్ని, పరివారాన్ని దానం చేయడానికి కావలసిన సంపద వెంట పెట్టుకుని బయలుదేరాడు. ఆయన ముందుగా హరిద్వారం వెళ్ళి అక్కడ భక్తి శ్రద్ధలతో గంగాద్వారము అని పిలుస్తాం అన్నమాట. గంగా అనేది మొట్టమొదట అక్కడ మనకు ఒక గుమ్మంలా తయారయ్యిందిట. ఎక్కడో హిమాలయాలలో తలో చోట నుంచి పుట్టిన గంగ, గంగ చాలా పైరయింది. హరిద్వారం దగ్గరికి వచ్చరికి ఉధృత రూపం ధరిస్తుంది. అందుకే హరిద్వారానికి గంగాద్వారము లేక హరిద్వారము అని కూడా పేరు. హరిద్వారం అని ఎందుకు పేరు వచ్చిందో తెలిసిన, దానికి ఒక పెద్ద కారణం ఉన్నది. శ్రీ మహావిష్ణువు మొట్టమొదట భూలోకానికి అడుగుపెట్టిన స్థలం హరిద్వారం. అది హరికి ద్వారం అయ్యింది కనుక హరిద్వారం అన్నారు. అందుకంటే లేదు, శ్రీ మహావిష్ణువు మొట్టమొదట దేవతల యొక్క ప్రార్థన, మనుష్యుల యొక్క ప్రార్థన అంగీకరించి భూమి మీదకి అడుగుపెట్టాడు. ఆ అడుగుపెట్టడం సరిగ్గా హరిద్వారంలో కాలెట్టాడు. ఆయనకి అది ద్వారం అయ్యింది కనుక అప్పటి నుంచి హరిద్వారం అన్నారు. ఢిల్లీకి బాగా దగ్గర కదా మరి, అందుకని తీర్థయాత్రలకు బయలుదేరిన అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి హరిద్వారం వెళ్ళారు. హరిద్వారంలో హాయిగా గంగా స్నానం చేశాడు. ఆయన బాగా దాన ధర్మాలు చేశాడు. మహానుభావులు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి లాభాలేట. తీర్థయాత్రలకు వెళ్తే ఎన్నో లాభాలేంటి బాబు. నేను చెప్పాను కదా, నేను సత్యం తప్పను తీర్థయాత్ర చేస్తాను, ధర్మాన్ని తప్పను తీర్థయాత్ర చేస్తాను, అనుకున్నటువంటి వాడికి తీర్థయాత్రలో వెళ్ళిన చోటల్లో ఏదో లాభం వస్తూనే ఉంటుంది. నమ్మకం లేకుండా మా ఆవిడ చావగొట్టి తీర్థయాత్రలు తీసుకొచ్చింది, ఎందుకంటే తీర్థయాత్రలో ఇంట్లో ఉంటే హాయిగా వేళకు పడుకోవచ్చు, చక్కగా హాయిగా టిఫిన్ తినచ్చు అనుకున్న వాడికి తీర్థయాత్రలకు వెళితే ఎక్కడో చోట పడి మోకాలు ఉరుగుతుంది, ఫ్రాక్చర్లు, లేదా ఇంటికి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ వాడ దాడులు, ఇవి తప్పేం మిగలవు. మనం అందుకే తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు ఇది ఒక అపూర్వమైన లాభం, అపూర్వమైన ఆనందం అనుకుని వెళ్ళాలి. ఏడుస్తూ అసలు వెళ్ళద్దండి, ఇష్టం లేదా మానేసి ఇంట్లో కూర్చోవాలి తప్ప. ఏదో భార్య చెప్పిందని తీర్థయాత్రలకు వస్తే మాత్రం అలాగే ఉంటుంది. ఒక ఆయన ఏడ్చాడు అందుకు చెప్తున్నాను, కాశ్మీర్ వచ్చాడు మాతో యాత్రకు పాపం, బయలుదేరిన చెప్పు మా ఆవిడ చావగొట్టింది, డబ్బులు తగలేసింది, తీసుకొచ్చింది అన్నాడు. అనగానే ఆమె రైలు దిగ్గానే డామని ప్లాట్ఫామ్ మీద పడ్డాడు. అక్కడికి మొదటి దెబ్బ. రెండోసారి మళ్ళీ ఏడ్చాడు, ఇదో చెప్పానా నేను తీర్థయాత్రలు వద్దంటే తీసుకొచ్చావా, ప్లాట్ఫామ్ మీద పడ్డానా, నీ తీర్థయాత్రలోనే ఆవిడ తిట్టాడు. ఈసారి వైష్ణవీదేవి దగ్గరికి వెళుతుంటే పాపం హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు, జమ్మూలో కాట్రా దగ్గర వైష్ణవీదేవి దగ్గరికి హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు. పైకి వెళ్ళాక రిటర్న్ జర్నీలో హెలికాప్టర్ క్యాన్సిల్, తిట్టుకుంటూ ఎక్కాడు కదా. అందువల్ల ఆ హెలికాప్టర్ అక్కడ క్యాన్సిల్ అయితే నానా యాత్ర పడి నడిచి వచ్చేసి వారికి ఏం దొరకలేదు. ఇంకా మేమంటే హాయిగా మొదటి నుంచి చివరి దాకా నడిచాం, గుర్రాలు మాట్లాడుకున్న వాడికి గుర్రాలు ఉన్నాయి, వీడు వెళ్ళాడు భార్యను తెగదిచ్చాడు కదా, అందుకని భగవంతుడు పై నుంచి కింద దాకా నడిపించాడు, ఓ పక్కన ఫ్రాక్చరు ఓ పక్కన నడక. అలాగే తిట్టుకుంటూ ఉంటే చూసి గురువుగారు ఏమన్నారు, ఏమయ్యా నేను చూస్తున్నాను రైలు కింద దగ్గర నుంచి ఆమెను తిడుతున్నావు, తిట్టిన చోటల్లో నీకు ఏదో ఒక చోట భగవంతుడు నెత్తి మీద ఒకటిగా పెడుతున్నాడు. భార్యను తిడితే నెత్తి మీద పడతాడు దేవుడు, ఇలాగే పడతాడు, పడతాడంటే ఆయన వచ్చి పట్టడు. భార్యను తిడితే యాక్సిడెంట్, ఫ్రాక్చర్, హెలికాప్టర్లు క్యాన్సిల్ అవడము, వాళ్ళకి తిండి దొరకపోవడం దొరుకుతాయి. అంటే భార్యలు భర్త తిట్టిన అంతే అనుకోండి, ఎవరెవరు తిట్టిన అంతే, ఎవరెవరు తిట్టిన తప్పదు. కాబట్టి ఇప్పటికైనా కాస్త యాత్రలో సుఖంగా ఉంటాను అనుకో, నీ జాతకం మారుతుంది అన్నాను. అంతేనంటారా గురువుగారని, ఇంక మీద నాకేం అవదు నేను సుఖంగా ఉంటాను అనుకున్నాడు. కాశ్మీర్ ఎంత హాయిగా వచ్చాడో తెలుసా, కాశ్మీర్లో మేము అడుగు పెట్టి 5 రోజుల పాటు అక్కడ తిరిగాం, అన్ని తిప్పాను, సింధు నదిలో కూడా స్నానం చేయించాను. మేము ఉన్న 5 రోజులు హాయిగా జరిగింది. హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా ఆ సమయంలో అక్కడికి రావడం వల్ల ఏమైందంటే ఇంకా సెక్యూరిటీ పెంచారు, ఎక్కడ ఏం జరగలేదు. మేము కాశ్మీర్ వదిలిపెట్టి ఒక్కసారి జమ్మూ బోర్డర్లోకి అడుగు పెట్టాం, అక్కడ బాబులు వెళ్ళిపోయి నానా గందరగోళం అయిపోయింది, మడి మామూలైంది. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మనం యాత్రలకు వెళుతున్నప్పుడు విశ్వాసంతో వెళ్ళాలి, వెళ్ళిన చోట నమ్మకం పెట్టుకుని వెళ్ళాలి. కాశీ వెళ్ళి కూడా ఏముందండి కాశీ, దేవుడు ఇంట్లో లేడా హృదయంలో లేడా అంటే నీకు మళ్ళీ ఆ హృదయానికి ఏదైనా చిన్న దెబ్బతగుతుంది. అక్కడ ఉన్నాడు పరమాత్మ నమ్మవలసిందే, దృఢ విశ్వాసం లేకపోతే అది రాయి అయిపోతుంది. అందుకని కఠోర విశ్వాసంతో వెళ్ళాలి. అర్జునుడికి నమ్మకం ఉన్నది, మేము తీర్థయాత్రలు చేద్దామనుకున్నాం, ఈ యాత్రాస్థలాల్లో భగవంతుడి శక్తి ఇంకొంచెం ఎక్కువ కేంద్రీకృతం అవుతుంది, కరెంట్ అన్ని చోట్ల ఉంది కానీ ట్రాన్స్ఫార్మర్లో ఎక్కువ ఉంటుంది, ఆ వైరుల్లో ఉంటుంది, ఆ హోల్డర్లో ఉంటుంది, అందుకే హోల్డర్లో బరువు పెడితే వెలుగుతుంది. కరెంట్ లేని చోట ఎక్కడ అన్ని చోట్ల ఉంది కానీ ఆ ప్లగ్లోనే కనబడుతుంది నీకు. మరి విద్యుత్తు గొప్పదే కానీ ఆ ప్లగ్లో వెలిడితేనే షాక్ కొడుతుంది, అందులో పెడితేనే నీకు ఛార్జింగ్ అవుతుంది. ఏది సెల్ ఫోన్. అలాగే భగవంతుడు అంతగా ఉన్నా ఒక్కొక్క చోట అలా కేంద్రీకృతం అవుతాడు. ఈ నమ్మకంతో అర్జునుడు వచ్చాడు, హరిద్వార్ రాగానే దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆయన మొదటి లాభం ఏమిటో తెలిసిన, ఆయన స్నానం చేసి అందరికీ దానం చేస్తూ నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. అప్పుడు అక్కడికి పాతాళ లోకం నుంచి ఉలూచి అనే ఒక నాగకన్య వచ్చి చూసింది ఆయన. పాతాళ లోకంలో కద్రువ యొక్క వంశంలో పుట్టిన ఒక పరమసుందరీమణి, మహామహిమ కలిగినది ఉలూచి, చాలా సౌందర్యవతి. ఆమెకు వాళ్ళ నాన్నగారు పెళ్లి చేయాలని చాలాసార్లు అనుకున్నాడు కానీ ఆవిడ ఎప్పుడు నేను పెళ్లి చేసుకోనంది, నేను యావజ్జీవితం బ్రహ్మచారిణిగా ఉంటానని. ఇప్పుడు అర్జునుడిని చూసింది ఆవిడ ఒక్క దెబ్బకి మతిపోయిందిట, మానవ లోకంలో ఇటువంటి సుందరులు ఉంటారా, మా నాగజాతి వాళ్ళల్లో కానీ దేవలోకంలో కానీ ఇటువంటి సుందరుడు లేనే లేడా, పాపప్ప ఎంత అందంగా ఉన్నాడు అనుకుందిట ఆవిడ. మహాత్ముడు చేపకూర వెంకటకవేరి ఒక మహారాజు గారు ఉండేవాడు, ఆయన రాజుగారు రాజకవిత్వం అంటారు, కృష్ణదేవరాయలు, బోధుడు, చేపకూర వెంకటకవి వీళ్ళంతా రాజులుగా పరిపాలన చేసి కవిత్వం రాసిన మహాకవులు. వాళ్ళ వల్ల ఆ రోజుల్లో కవిత్వం చాలా అభివృద్ధి చెందింది. అందులో చేమకూర వెంకటకవి విజయ విలాసము అని కావ్యం రాశాడు. విజయుడు అంటే అర్జునుడు, అర్జునుడి చరిత్రని అందులో ముఖ్యంగా ఈ తీర్థయాత్రల్ని చాలా బాగా రాశాడు ఆయన.
పైపై కౌతుకంబు దైవారి అటుండగా అంత మజ్జనంపై పువ్వు జప్పరంబున ఒయారముగా కైసేసి దాన లీలా పరతంత్రుడై కలకలం నవ్వుతుండెడి సవ్యసాచి ఇంద్రోపల రోచి చూచి తల ఊచి ఉలూచి రసోచి తంబుగన్.
ఎన్ని చీలు పెట్టాడు చూడండి. అప్పుడే స్నానం చేశాడు. స్నానం చేసిన తర్వాత పూర్వం ఏం చేసేవారు, బొట్టు పెట్టుకునేవారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా పిలకలో పువ్వు పెట్టుకోవాలి. పూర్వం అందరికీ జుట్టు జుట్టు కనుక చక్క శిఖ శిఖలో పుష్పం పెట్టుకునేవారు. అసలు పువ్వు లేకుండా పూజ చేయకూడదు. అందుకని అందరూ కూడా శిఖలో పుష్పమాలికలు తురుముకునేవారట. కృష్ణుడు భీముడు జరాసంధుడు కూడా అంతే. జరాసంధుడి దగ్గరికి పాండవులు అంటే భీముడు అర్జునుడు ఆ తర్వాత కృష్ణుడు వారు వేషంలో పెడితే వాళ్ళకి పిలకల్లో పువ్వులు పెట్టాడు. ఇప్పుడు చెవులో పువ్వులు పెడతారు. కానీ చక్కగా శిఖలో పువ్వు ఇచ్చేవారు. ఇప్పటికి కూడా గుళ్ళో గారు ఎక్కడైనా ఒక పుష్పం ఇస్తే అది విష్ణువాలయం అయితే విష్ణువుకి సంబంధించిన మాల్యం పుష్పం ఇవ్వగానే కళ్ళకు అద్దుకుని నెత్తి మీద పెట్టుకోవాలి. విష్ణోర్ మాల్యం ఇది శిరసి ధార్యతే. విష్ణువు యొక్క మాల్యం నెత్తిన ధరిస్తే సకల సంపదలు వస్తాయి. తిరస్కరిస్తే దరిద్రుడు అవుతాడు. అందుకే దుర్వాసుడు ఇచ్చిన పువ్వుని తిరస్కరిస్తే ఏమైంది, ఇంద్రుడికి శాపం వచ్చింది, ఎందుకు పరిగ్రహణ అయిపోయాడు. చచ్చినట్టు మళ్ళీ బలి చక్రవర్తితో కలిసి పాల సముద్రం చిరిగితే కానీ లక్ష్మీదేవి మళ్ళీ రాలేదు. కాబట్టి విష్ణు మాల్యం తక్కువ శిరస్సును ధరించాలి. అదే శివాలయంలో మాల్యం ఇస్తేనో పుష్పం ఇస్తేనో, మాల్యం అంటే దండ పువ్వు. విష్ణువాలయంలో అయితే నెత్తి మీద పెట్టుకో, శివాలయం అయితే కళ్ళకు అద్దుకుని వెంటనే నందీశ్వరుడి మీద పెట్టాలి. దాన్ని మాత్రం శిరస్సును ధరించకూడదు. ఆ శక్తి మనకి లేదు, కేవలం నందీశ్వరుడే భరించగలడు. ఈయన హరిని పూజించి ఓ పుష్పమాలిక శిఖలో పెట్టుకున్నాడు. ఉయారముగా కైసేసి చక్క అలంకరించుకున్నాడు. ఇక దానలీలాపరతంత్రుడై కలకలం నగుచుండేడి. ఆయన దానం చేయటువంటి చాలా ఇష్టం. అందుకే లీలాపరతంత్రత అన్నారు. దానం చేసేటప్పుడు ఏడుస్తారు కొంతమంది వాట, వందలు చేశారు బాబో అని వాడికి మళ్ళీ వచ్చేయాడు. అంతా ఏడుస్తాడు. ఇచ్చింది వంద, వాడి వంద, ఈ వంద కోసం వాడి వందోహిన ఏడుస్తూ ఉపయోగం ఉంది. కాబట్టి ఇచ్చాక సంతోషంగా ఇవ్వాలి. ఇక్కడ రాజుగారు ఎంత బాగా రాశారో తెలిసిన, కలకలను నవ్వుతుండేది అంటే దానం చేసి నవ్వుతున్నట్ట. ఆహా దానం చేశాను అని ఆనందంతో పొలకించిపోతున్నట్ట. దానం చేసిన తర్వాత ముఖంలో ఏడు ఉండకూడదు అనమాట. అందుకని అది చెప్పకుండా చెప్పడం. మహానుభావులు దానం చేస్తే ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలనే కోరికుంటుంది తప్ప ఎందుకు చేశామనే ఏడు ఉండదు. అందుకని నవ్వుతూ ఆనందంగా దానం చేశాడు రా అని చెప్పారు అనమాట. ఈ విధంగా దానం చేశాడు. ఈ దానం చేసిన ఆయన ఎవరు, సవ్యసాచి అంటే అర్జునుడు. అర్జునుడు రెండు చేతులతోటి బాణం వేస్తాడు, కానీ ఎడం చేత్తో ఇంకా ఎక్కువ వేగంగా బాణం వేస్తాడు. అందుకని సవ్యసాచి అన్నారు. సవ్యసాచి అనే శబ్దానికి అర్థం ఏమిటంటే, సవ్యము అంటే ఎడమా, అపసవ్యం అంటే కుడి. అది తెలియక అపసవ్యం అంటే ఎడమని చెబుతున్నారు ఈ మధ్య చాలామంది. సవ్యం అంటే ఎడమ, అపసవ్యం అంటే కుడి. రెండు చేతులతో బాణం వేయగలిగేవాడైనా అపసవ్యం కంటే సవ్యంతో అంటే ఎడమ చేతితో మరింత వేగంగా బాణం వేస్తాడు కనుక సవ్యసాచి. ఇది విరాటపురంలో అర్జునుడు చెప్పిన మాట. అర్జునుడు ఉత్తర కుమారుడితోటి, నాకు సవ్యసాచి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, నేను ఎడాపెడ రెండు చేతులతో ఇటు ఇటు కూడా బాణం వేయగలను, అందులో అపసవ్యం కంటే సవ్యంగా ఇంకా ఎక్కువ బాణం వేగంగా వేస్తానన్నాడు ఆయన. యువరాజ్ సింగ్ బ్యాటింగ్ లాంటి అనమాట. అందుకని ఈయన సవ్యసాచి అయ్యాడు. అటువంటి సవ్యసాచిని ఇంద్రోపల రోచి, ఇంద్ర ఉపల రుచి అంటే మణులలో ఇంద్ర నీలమణి అని ఒక మణి ఉన్నది. మీరు నవరత్నాలు చూశారు కదా, నవరత్నాల్లో ఒక మణికి ఏమిటి, నీలమణి అని పేరు. ఈ నీలమణి ధరిస్తే శరీదోషాలు తొలగుతాయి. ఈ ఇంద్ర నీలమణి ఎలా వెలిగిపోతుందో అర్జునుడు అలా వెలిగిపోతున్నాడు. అర్జునుడు కూడా కృష్ణుడిలా నీలంగా ఉంటాడు కదా, నలుపు కాదు నీలం. అర్జునుడు కృష్ణుడు వేదవ్యాస మహర్షి ఈ ముగ్గురు ఒకే రంగులో నీలంగా ఉంటారు. అందుకని అర్జునుడిని ఇంద్రోపల రోచి ఇంద్ర నీలమణి వలే వెలిగిపోయేటటువంటి వాడైన ఆ కాంతితో ఉంటాడు. ఆయన్ని చూచింది, చూచి ఎవరు చూచింది, ఉలూచి రసోచితంబుగన్ ఆనందం పెరిగిపోయింది. రసం అంటే ఆనందం. ఆవిడలో ఆయన్ని చూడగానే ఆనందం కలిగిందిట. అందుకని ఈ అంత్యప్రశ్న అంత బాగా వేశాడనమాట. సవ్యసాచి ఇంద్రోపల రోచి చూచి తలయూచి ఉలూచి రసోచితంబుగన్ బాగా శబ్దాల మీద పట్టుంటే అలా రాయొచ్చు అనమాట. తెలుగులో పోతన గారు శ్యామకూర వెంకటగిరి ఇలాంటి వాళ్ళకి శబ్దాలంకారాలు అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట. అలాగే భట్టుమూర్తిని ఒక ఆయన ఉన్నాడు రామరాజభూషణ్, ఆయన కూడా అంతే. ఓ డబ్బా వేసి పారేస్తాడని శబ్దాలను వాడికి అది
ఉద్ధతరిపు విద్ధతపన పద్ధతి కరి భవన ధవని పటదంబుది సంబద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యది భవత శృతికి.
ఇలా ఉంటాయి రామరాజభూషణ కవిత్వం అంటే. అర్థం చెప్పకపోతే ఏం అర్థం కాదు. ఇంకా కృష్ణదేవరాయలు ఉన్నాడు తెలుగులో. మనం ఎప్పుడు చెప్పుకునే కంటే కృష్ణదేవరాయలు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆ మహారాజు గారు లాంటి కవులు తెలుగు కవుల్లో అలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఆయన కనడం వాడు. నాకు ఎప్పటికి కూడా కనడం సరిగ్గా అర్థం కాదు. ఇందాక బారో అంటే ఆ బారో ఏమిటో అర్థం కాక నేను బ్యారో అన్నాను. కానీ ఆయన స్వతసిద్ధంగా కనడం వాడు, కర్ణాటక ఆంధ్ర మహారాజు. కానీ ఆంధ్ర భాషకు ఆయన చేసిన సేవ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఆ కర్ణాటక మహారాజు ఎక్కడో విజయనగరం వాడు, ఆయన తెలుగుని పోషిస్తే తిరుపతికి బోలినంత విరాళాలు ఇస్తే ఇప్పుడు ఆ తిరుపతిలో కిరస్థానం వాళ్ళని తగలెట్టి మెంబర్లుగా ఉన్న ఆశ్రంతాలు ఆగిపోతున్నారు. ఇప్పుడు మనకి దురదృష్టవశాత్తు మహాబాధ అనిపిస్తున్న వాటి ఇలాంటివన్నీ అనమాట. ఆ మహారాజు పట్టుకొచ్చి ఎంత ఇచ్చాడండి, సింహాచలానికి ఇచ్చాడు, తిరుపతికి ఇచ్చాడు. ఆయన చేసిన సేవ ఇంకెంత ఎంత అని చెప్పలేము. నాకు కౌలులో శ్రీకృష్ణదేవరాయలు అంటే ఎంతో ఇష్టం. అష్టదిగ్గజాలంతా ఒక ఎత్తు, ఆయన ఒక్కడు ఒక ఎత్తు. ఆయన పద్యాలు ఎంత బాగుంటాయో తెలుసిన మీకు. ఒక్కొక్క పద్యానికి అర్థం చెబితే ఓరి దేవుడా ఎంత అద్భుతంగా రాశాడనిపిస్తుంది. ఆయనకున్నంత సామాజిక స్పృహ ఎవరికి లేదండి అసలు. ఓ చోట వేసవి కాలంలో చలివే అందరం పెట్టారట. ఈ మధ్యన జగదీష్ గారు చెప్పగా మేము కూడా చలివే అందరం పెట్టాం, చాలా అద్భుతంగా రన్ అవుతుంది. ఆ రోజుల్లో ఒకటి చెప్పక్క లేకుండా పెట్టేవారు పాపం. ఆ రోజుల్లో చలివే అందరం తమంత తామే వాలంటీర్లుగా పెట్టేవారు. వేసవి కాలంలో చలివే అందరం పెడితే 1000 యజ్ఞములు చేసిన దానికంటే ఎక్కువ ఫలితం. గంగా